31వ భాగము. ఒక రోజున ఏదో సెలవచ్చింది. కాలేజీలు, ఆఫీసులు, ఫ్యాక్టరీలు వగేరా సమస్తం మూసేశారు. ఏటేటా వచ్చే సెలవటది. ఆ రోజున పొరుగుళ్లకు పోయే వాళ్లతో రైళ్లు కిక్కిరిసుంటాయి. ఏ రైలు స్టేషన్లో చూచినా స్టేషన్ నిండా జనమే. ఊళ్ళో ఏ పని లేకుండా తిరిగే జన సమూహాలతో హోటళ్లు, సినిమాలు, విహారస్థలాలు, వినోద స్థలాలు, క్రీడాస్థలాలు, బాహ్యాలికెళ్లే కొండలు, పార్కులు, ఎక్కడ చూచినా నేల ఈనినట్లు స్త్రీ పురుషాదులతో, బాలబాలికలతో నిండిపోయి ఉంటాయి. చిత్రమేమిటంటే, ఇంత జనసమ్మర్దమున్నా ఎక్కడా త్రొక్కిడిగాని, ఒకళ్ళనొకళ్ళు తోసుకోవడం గాని, చిల్లర దెబ్బలాటలు గాని, ఒకళ్ళనొకళ్ళ మాటామాట అనుకోవడం కానీ కనిపించదు. ఇంతమంది జనమున్నా మన తీర్థాల్లో ప్రజల్లోలాగా ఇక్కడి జనం మైమరచి సంచరించరు. అందరూ ఏకకంఠముతో మాట్లాడినా శబ్దమైనా వినపడదు. అక్కడక్కడా నవ్వులు మటుకు వినబడతాయి. జనసమూహం ఊరమ్మట బలాదూరు తిరిగేవారు తిరుగుతూ ఉంటే ఆరుబయట ఆడుకునే ఆటలు, టెన్నీసు, బ్యాడ్మింటను వగైరాలు ఆడుకునే వాళ్ళు సెలవు రోజు గనుకన రోజంతా ఉండే సినిమాలకు వెళ్లేవారు. ఊరి కబుర్లు చెప్పుకుంటూ రోడ్లంట తిరిగేవాళ్ళు. బట్టలు, వస్తువులు వగైరా సామాన్లతో నిండి ఉన్న పెద్ద దుకాణాల దగ్గర నిలబడి అద్దాల తలుపుల వెనక అందంగా అమర్చబడిన వస్తు సముదాయాన్ని గంటల తరబడి చూస్తూ నిలబడే స్త్రీ జనం వీళ్లను చూస్తూ ఆనందించే నాబోటి ఏకాకులతో రోడ్లు కిటకిటలాడుతూ ఉన్నాయి. మరికొందరు కొంచెం నడివయస్సు వాళ్ళు, వయస్సు ముదిరిన వాళ్ళు ఒక పబ్లిక్ హౌస్లోకి వెళ్లి అక్కడ కొంచెం మద్యపానం చేస్తూ స్నేహితులతో ఓ గంట గడిపి అక్కడి నుంచి మరో చోటుకి, అక్కడి నుంచి మళ్లీ మరో చోటుకి ఇలా గంటకొక పబ్బు చొప్పున మారుతూ ఆ రోజంతా గడిపే సోదరులు కొందరు. అన్ని గంటలు మద్యపానం చేసినా మనవాళ్లకు మళ్ళీ పెద్ద పెద్ద కేకలు వేయడం, దెబ్బలాడడం, హద్దుమీరి సంచరించడం సాధారణంగా కనిపించదు. మేము అంటే మన దేశస్థులం ఇంట్లో చదువుకుంటూ కూర్చునో, స్నేహితుల ఇళ్లకు వెళ్ళో కాలక్షేపం చేసుకుంటూ సాయంత్రం కొండ మీదకు బయలుదేరాం. నేను బయలుదేరి యువతలికొచ్చేటప్పటికీ మరికొందరు మిత్రులు కూడా కలిసి ఈవేళ చెడుగుడు ఆడాలని బయలుదేరాం. వెడుతుంటే ఒక విచిత్రమైన తమాషా జరిగింది. రోడ్డు మనుష్యులతోటి, వివిధ వాహనాలతోటి కిక్కిరిసి ఉన్నది. రోడ్డు ఈ ప్రక్క నుంచి ఆ ప్రక్కకు వెళ్లడం చాలా కష్టంగానూ, ప్రమాదభరితంగానూ కనబడ్డది. అయినా ఒక చోట దాటాక తప్పనిసరై ఆ ప్రయత్నం మీదే ఎవరికి విడివిడిగా తొందరగా దాట ప్రయత్నిస్తున్నాం. నా పక్కనే ఒక నడివయస్సు దాటిన మనిషి ఈ రోడ్డు దాటే ప్రయత్నంలోనే కొంచెం తూలుతూ నడుస్తున్నాడు. వాడెక్కడ పడిపోతాడో, ఏం ప్రమాదం జరుగుతుందో అనే భయంతో నేను దగ్గరగా వెళ్లి అతన్ని చెయ్యి పట్టుకొని, రండి, నేను జాగ్రత్తగా తీసుకువెడతా, మీకేం భయం లేదు అన్నాను. అతనొక పెద్ద నవ్వు నవ్వి నా చెయ్యి విదిలించుకుని నాకేసి నిదానంగా చూస్తూ పడబోయి నిలదొక్కుని, ఈ నీ వయస్సుకి ఇంత మదిర పుచ్చుకోకూడదు, చూసావా అది భరించక ఎలా తూలుతున్నావో, కొంచెం జాగ్రత్తగా వెళ్ళు, నాకు తొందర పనుంది అని తూలుతూ ముందుకు సాగాడు. బల్ల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. వర్షధారల మధ్య అర్జునుడు రథం నడిపినంత నేర్పుతో ఈ వాహనాల్ని తప్పించుకు నడవాలి. ఈ మనిషి ఇంకొక నాలుగడుగులు ముందుకు వేసి దభిమని కింద పడబోయి ఎదరవైపు నుంచి వస్తున్న 30 ఏళ్ల స్త్రీ మీద పడి ఆమెను గట్టిగా పట్టుకొని నిలబడి నవ్వుతూ ఆమె కేసి చూస్తూ కొంచెం ముద్ద మాటలతో, థ్యాంక్ యూ డియర్ అన్నాడు అతి కష్టం మీద. ఆమె చీదరించుకొని ఆ వాసన భరించలేక ఆ మనిషిని అవతలకు తోసేయబోయింది. అతనామెను మరింత గట్టిగా పట్టుకొని, కలిసుంటే నిలబడదాం, విడిపోతే పడిపోదాం అన్నాడు చాలా గంభీరంగా. రోడ్డు దాటుతున్న జనమంతా నిలబడి విరగబడి నవ్వారు. బండ్లు ఎక్కడివక్కడ నిలిచిపోయినాయి. ఆమె ఎంతో సిగ్గుపడిపోయింది. ఎక్కడ నుంచో ఒక కానిస్టేబుల్ వచ్చి ఈ మనిషిని యువతలకు లాగి ఆవిడకు క్షమాపణ చెప్పి జాగ్రత్తగా వెళ్ళమని చెప్పాడు. మేం కులాసాగా నవ్వుకుంటూ చెడుగుడు ఆటకు వెళ్ళాం. అక్కడ మా స్కాట్ స్నేహితులు కూడా మమ్మల్ని కలుసుకున్నారు. వాళ్ళొక పార్టీగా, మేమొక పార్టీగా చెడుగుడు బ్రహ్మాండంగా ఆడాం. చుట్టుపక్కల కొన్ని వందల మంది ప్రేక్షక సమూహం హర్షధ్వానాల మధ్యను నాటి ఆట ఎగ్జిబిషన్ ఆటలా తయారైంది. ఇంకను ఒక రోజున ఎప్పుడు మ్యాచ్ ఏర్పాటు చేయాలో నిశ్చయం చేసుకుని విడిపోయాం. నేను, మన వాళ్ళు కొందరు కాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకొని బయలుదేరి వస్తుంటే మరొక చిత్రమైన సన్నివేశం కనబడ్డది. ఇక్కడ కొందరు విద్యాధికులు వారభ్యసించిన విద్యల్లో పండితులైన వాళ్ళు జీవనోపాధికి ఏ ఉద్యోగం చేస్తున్నా తామభ్యసించిన శాస్త్రమును మరిచిపోక బోటనీని చదివిన వాళ్ళు బోటనీ గురించి, జియాలజీ చదివిన వాళ్ళు ఆయా శాస్త్రాలకు సంబంధించిన వస్తు విశేషాలను సేకరించడానికి ప్రయత్నం చేస్తుంటారు. అందులో ముఖ్యంగా ఎంటిమాలజీ అనగా క్రిమి కీటకాదులకు సంబంధించిన విద్య అభ్యసించిన వారు ఏదైనా కొత్త రకం ఎగిరే రంగురంగు రెక్కల పురుగు గాని సీతాకోక చిలుకలు గాని కనబడితే వాటిని ఎలాగైనా ఒక్క పురుగునైనా మచ్చుకు పట్టుకోవలనని ప్రయత్నం చేస్తూ ఉండడం నేను చాలాసార్లు చూశాను. ఆ రోజున మేం ఇంటికి వెళుతుంటే ఆ పాటికి బాగా చీకటి పడి దీపాలు పెట్టారు. జనసమ్మర్దం చాలా వరకు తగ్గిపోయింది. మేము నడిచి వెడుతుంటే ఒక లాంతరు స్తంభం దగ్గర ఒక ఫాదరి నిలబడి ఆ దీపం కేసి దాని చుట్టూ పరిభ్రమిస్తున్న రెక్కల పురుగుల కేసి తదేక దీక్షగా చూస్తున్నాడు. నేను, మాలాంటి వాళ్ళు మరికొంతమంది ఏమిటి ఈయన చూస్తున్నాడని మేము చూస్తూ నిలబడిపోయాం. ఒక రెండు నిమిషాలలో ఆయన నెమ్మదిగా లాంతరు స్తంభం పైకి ప్రాకడం మొదలుపెట్టాడు. ఆ పని మామూలుగా రోడ్డు మీద ఎవరు చేసినా ఆశజనకంగానే ఉంటుంది. అందులో కొంచెం వయస్సు మీరిన మత ప్రబోధకుడైన ఫాదరి ఆ పని చేస్తుంటే ఎందుకో మాకు మరీ నవ్వు వచ్చింది. ఆయన ఇదేమి గమనించకుండానే పైకి బహు నెమ్మదిగా పాకుతున్నాడు. ఇంతలోనే మరో ఆసామి, కొంచెం పెద్దవాడు, మదిర భారంతో తూలుతూ తూలుతూ మా దగ్గరకొచ్చి నిలబడి పైకెక్కుతున్న మనిషిని చూసి ఆయన ఫాదరి అని గ్రహించి ఆయన పైకి ఎందుకు ఎగబ్రాకుతున్నాడో మాకు మల్లేనే ఊహించలేక ఒక్క క్షణం ఆలోచిస్తూ నిలబడి సమాధానం దొరికినట్టు మా వైపు చూసి నవ్వుతూ కన్నుగీటి, "హాయ్ మేట్, కిందికి రా, అగ్గిపుల్లా నేను ఇస్తాలే" అని కేకేశాడు. పాపం ఈ మదిరాపాన మత్తుడు ఊహించేదేమిటంటే ఆ పెద్ద మనిషి అంటే ఫాదరి చుట్ట కాల్చుకోవడానికి దగ్గర నిప్పు పెట్టలేక ఆ దీపం దగ్గరికి పైకెగబాకుతున్నాడని అనుకుని తనెంతో ఆదరంతో నిప్పు పుల్ల ఇస్తానన్నాడు. దాని అంతరార్థం ఏమిటంటే ఆ లాంతరు స్తంభము పట్టుకొని పైకి వెడుతున్న మనిషి మస్తుగా తాగి ఉంటాడని ఈ బుద్ధిమంతుడు ఊహించి తన ఉపబుద్ధిని ప్రదర్శించాడన్నమాట. నాకు చచ్చేటట్టు నవ్వు వచ్చింది. ఫాదరీగారు కూడా ఈ భావం గ్రహించి సిగ్గుపడుతూ కిందికి వచ్చి మా కేసి తిరిగి "సారీ జెంటిల్మాన్" అని ఆ తాగుబోతు భుజం మీద చెయ్యి వేసి, "నాయనా, నీవు చేసిన పని మేము చేశామనుకున్నావు కదూ. నీవు చాలా పొరపాటు పడ్డావు. నేను అందుకోసం కాదు పైకి వెడతా. ఆ దీపం చుట్టూ ఎంతో అందంగా బిలాసలాస్యం చేస్తున్న ఆ రంగురంగుల రెక్కల పురుగును పట్టి బంధించవలనని కుతూహలంతో పైకి వెళ్లానని ప్రయత్నించాను. నా ఉత్సాహం చంపేశావు. నడువు, నీవు నెమ్మదిగా ఎవరి ఇళ్లకు వారు చేరుకుందాం. నీవు జాగ్రత్తగా వెళ్ళగలవా? నా సహాయం కావలెనా?" అన్నారు ఫాదరి. "అక్కర్లేదండి ఫాదర్, జాగ్రత్తగానే వెడతాను. మన్నించండి, నేను పొరపడ్డాను. గుడ్ నైట్ ఫాదర్" అని తొందరగా నడవబోయి ముందుకు పడబోతుంటే ఫాదర్ అతన్ని పట్టుకొని లేవదీసి కొంత దూరం కూడా వెళ్లి సాగనంపారు. ఇలాంటి హడావిడి రోజుల్లో ఇలాంటివి ఎన్నెన్నో రకరకాల వింతలు, విశేషాలు కనబడుతూ ఆశ్చర్యజనకంగా ఉంటుంటాయి. ఈ దేశంలో ఒక ఆచారమున్నది. సెలవులివ్వటంతోటే విద్యార్థులు గాని, ఆఫీసుల్లో పనిచేసేవారు కాని, ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులు కాని అందరూ కూడా ఉన్న ఊరు విడిచి ఏ సముద్ర తీరానికో పోయి కొన్ని రోజులు అక్కడ గడుపుకొని మళ్లీ కొంత శక్తి సంపాదించుకొని వారి వారి పనుల్లోకొస్తుంటారు. మెరక ప్రదేశానున్నవారు సముద్ర తీరానికి పోతారు. సముద్ర తీరవాసులు ఏ పర్వత ప్రాంతాలకో పోతారు. ఆ గాలి మార్పు, నీటి మార్పు ఒక్క 10 రోజులలో అద్భుతమైన పనిచేస్తుంది. ఇంత ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. ఆఖరికి ఒకరోజు సెలవైనా సాధ్యమైనంత వరకు తామున్న ఊరు విడిచి వెళ్ళిపోతుంటారు. అందుచేతను ఈ వేసంగి సెలవుల్లో నాకు అటువంటి సరదా పుట్టి ఐర్లాండ్ వైపున్న సముద్ర తీరానికి వెళ్లవలెనని నిశ్చయం చేసుకున్నాను. ఇంకెవ్వరితోటి చెప్పకుండా మా గురువుగారి ఉపదేశాన్ని అనుసరించి ఈ సెలవులకు కూడా ఒంటరిగా వెళ్లవలెనని నిశ్చయించుకున్నాను. స్టేషను వచ్చేటప్పటికీ స్టేషన్ అంతా జనంతో కిటకిటలాడుతోంది. టిక్కెట్టు సంపాదించి రైలు పెట్టెలో ఒక చివర స్థలం సంపాదించి కూర్చున్నాను. నా పక్కన సుమారు 20 ఏళ్ల యువతి ఒకటి కూర్చున్నది. నన్ను చూచి చిరచిరలాడుతుందేమో అనుకున్నాను. కాని నవ్వుతూనే ఆహ్వానించి తను పక్కకు జరిగి కిటికీ దగ్గర చోటు నాకిచ్చింది. ఆమె పక్కన ఒక 25 ఏళ్లలోపు యువకుడు కూర్చున్నాడు. ఇక తక్కిన వారందరూ కూడా యువతి యువకులే. ఎవరి మటుకు వారు మందర స్థాయిలో వారి వారి కబుర్లలో మునిగిపోయారు. నాకు నా పక్కనున్న అమ్మాయికి, ఆమె పక్కనున్న ఆయనకు మాట్లాడడానికెవ్వరూ కనబడలేదు. నాకెవ్వరితోనూ మాట్లాడవలెననే కుతూహలం లేదు. అందుచేతను అక్కడున్న వారి ముఖాలు చూస్తూ కూర్చున్నా. నా పక్కనున్న అమ్మాయికి, ఆమె పక్కనున్న ఆయనకు మాట్లాడడానికెవ్వరూ కనబడలేదు. నాకెవ్వరితోనూ మాట్లాడవలెననే కుతూహలం లేదు. అందుచేతను అక్కడున్న వారి ముఖాలు చూస్తూ కూర్చున్నా. నా పక్కనున్న అమ్మాయి ఏదో నవల తీసి అతి శ్రద్ధగా, పరీక్షకు చదువుతున్నంత శ్రద్ధగా పుస్తక పఠనం ప్రారంభించింది. ఆమె పక్కనున్న ఆసామి ఏం చేయడానికి తోచక, ఎవరితోనూ మాట్లాడడానికి ఖాళీగా ఉన్నవారెవరూ లేక, నాతో మాట్లాడడం ఇష్టం లేక పక్కనున్న యువతితో మాట్లాడవలెనని చేసే ప్రయత్నం, నవ్వడం, కన్నుగీటడం, దగ్గరగా జరగడం వగైరా ప్రయత్నాలేవీ ఫలించకపోగా ఎంతో బాధగా కూర్చున్నాడు. వాడిని చూస్తే జాలివేసింది. ఇంకో స్టేషన్లోనో మరో స్టేషన్లోనో ఎక్కడో ఈ పెట్టెలో నుంచి మారతాడనుకున్నాను. కాని తర్వాత 2 స్టేషన్లు వచ్చినా అతను మారలేదు సరికదా, బాధపడమూ మానలేదు. ఇలా మరికొంత దూరం ప్రయాణం చేసేసరికి రైలు ఒక సొరంగంలో ప్రవేశించింది. అంతా గాఢాంధకారమైంది. ఈ మార్గం అందరికీ తెలుసు కాబోలు. ఈ క్షణం కోసం నిరీక్షిస్తూ అందరూ తయారయ్యి ఉన్నట్టు ఏకకాలమందు ఓ 20 ముద్దుల శబ్దం వినబడ్డది. నా పక్కనున్న అమ్మాయి నాకు తెలియకుండానే లేచి తలుపు దగ్గర నిలబడింది. ఎవరివో 2 చేతులు నన్ను బలంగా ఆలింగనం చేసుకున్నాయి. అవి పురుషహస్తాలని తెలుస్తూనే ఉంది. యూ సిల్లీ అని ఆ బంధం విడిపించుకునే ప్రయత్నంలో ఉండగా రైలు సొరంగం దాటి వెలుతురులోకొచ్చింది. తలుపు దగ్గరున్న అమ్మాయి, పెట్టెలో ఉన్న ఇతర జనాభా అందరూ మా అవస్థ చూసి జరిగినది ఊహించుకున్నారు. రైలు మార్మోగేటట్లు అందరూ ఒకటే నవ్వు. వెలుతురు రాగానే నన్నాలింగనం చేసుకుని ప్రయత్నించిన మనిషి సిగ్గుపడి మొహం కందగడ్డై 2 వాళ్ళకెవల్లకీ వినబడకుండా సారీ అని అవతలికి జరిగాడు. మా మధ్యనున్న అమ్మాయి ఏమీ ఎరగనట్టు ముఖాన హాస్యమైనా లేకుండా, కనురెప్పైనా కదపకుండా వచ్చి కూర్చుని తన చదువులో పడ్డది. నాకు పట్టరాని నవ్వు వచ్చింది. కాని ఎలాగో పైకి నవ్వకుండా ఊరుకోగలిగాను. ఇంతలో ఏదో స్టేషను వచ్చింది. నా పక్కనున్న అమ్మాయికి అవతల పక్కనున్న యువకుడు గబగబా లేచి తల వంచుకొని దిగి వేరే పెట్టెలోకి వెళ్ళిపోయాడు. అతన్ని చూచి అందరూ ఒక్కసారి గొల్లుమని నవ్వారు. నేను ఈసారి నా నవ్వును కూడా వాళ్ల నవ్వుతో శృతి కలిపాను. ఆ అమ్మాయి ఈసారి మందహాసంతో నా వైపు చూసింది. నేను నవ్వుతూ అద్భుతం, ఆశ్చర్యం, ఇంత తమాషాగా, ఇంత చురుగ్గా, మెలకువగా ఎలా ఉన్నావమ్మా, ఈ సొరంగం వస్తుందని నీకు తెలుసా, అంత నిశ్శబ్దంగా ఎవరికీ తెలియకుండా ఎలా మా మధ్య నుంచి జారిపోయావన్నాను. ఆ అమ్మాయి గట్టిగా నవ్వి, నేను ఈ దారిన చాలాసార్లు ప్రయాణం చేశానండి. ఈ సొరంగం ఎప్పుడొచ్చేది నాకు తెలుసు. ఇందులో జరిగేతంతూ తెలుసు. అందుచేత అప్రమత్తతతో చురుగ్గా, నెమ్మదిగా అడుక్కు జారి తర్వాత లేచి నిలబడ్డాను. నేను భయపడ్డంత పని జరిగింది. నాకు జరగవలసిన అవమానం మీకు జరిగింది. చాలాసేపటి నుంచి అతను కనుసైగను చేయడం, నా దగ్గరగా జరగడం, నా మీద చేయి వెయ్యబోయడం ఇవన్నీ గమనిస్తూ రాబోయే ప్రమాదాన్ని గుర్తించి నేను జాగ్రత్త పడ్డాను. మధ్యన మీకు ఇబ్బంది కలగజేసినందుకు మన్నించండి అంది. ఇందులో ఎవర్ని మన్నించడానికేమున్నది? నేనేమీ కష్టపడలేదు, అవమానమూ పొందలేదు. నాకు ఈ అనుభవము ఆనందదాయకంగానే ఉంది అన్నాను. ఆ అమ్మాయి ఎంతో అమాయకంగా కళ్ళు పెద్దవి చేస్తూ, ఏమిటి వారి ఆలింగనము మీకంత ఆనందదాయకంగా ఉందా అంది నవ్వుతూ. ఆ ఆనందం నీకు లేకపోయిందని విచారిస్తున్నావా ఇప్పుడు? నా ఆనందానికి కారణం అది కాదు. అతను చేసిన విఫల ప్రయత్నానికి తెలివి తక్కువకు తొందరపాటుకు జాలివేసింది. పరాభవం జరిగింది అతనికి కాని నాకు నీకు కాదు. ఆ తర్వాత నీ జాగ్రత్తకు మెలకువకు చురుకుతనానికి సంతోషం కలిగింది. మొత్తం మీద ఈ 1-2 నిమిషాల్లో జరిగిన సంఘటన ఆనందదాయకమంటావా కాదంటావా అన్నాను. ఆ అమ్మాయి నవ్వుతూ, అతను చేసిన ప్రయత్నం అసలు మీరు చేస్తారేమో అనుకున్నాను అంది నవ్వుతూ. అలాగైతే నువ్వలా జారిపోకపోయేదానివా అని నేనన్నాను. అమ్మా అది కాదులేండి నా అభిప్రాయం అంది. ఇంతకు ఈ సొరంగం వస్తుందని గాని సొరంగంలో ప్రయాణ మర్యాదలు ఇలా ఉంటాయని కాని నాకేం తెలుసు? నేనెక్కడ నుంచో పరాయి దేశం నుంచి వచ్చినవాడిని, ఇంకా తగినంత అనుభవం లేదు, ఉంటే ఏం జరిగేదో అన్నాను. అలాగా మీరు కొత్తగా వచ్చారా? విశ్వవిద్యాలయంలో చదవడానికి వచ్చారా? ఎంతకాలమైంది వచ్చి అని మౌనం విడిచి పుస్తకం మూసేసి నాతో సంభాషణలోకి దిగింది. ఏం పుస్తకం కట్టిపెట్టావేం? పుస్తకం అయిపోయిందా? నువ్వు ఏదన్నా పరీక్షకు చదువుతున్నావా? నువ్వు అంత దీక్షగా చదువుతుంటే పరీక్షకనుకున్నాన్లే. పరీక్ష గిరీక్ష నాకేమీ లేదండి. నేనొక వ్యాపార సంస్థలో స్టెనోగ్రాఫర్ని. సెలవులిచ్చినప్పుడు ఇలా ఎక్కడికైనా వెళ్ళి 4 రోజులు గడిపి వస్తూ ఉంటాను. ఎవ్వరితోటి ఏం పరిచయం లేందే, ఎవరితో ఏం మాట్లాడతాను? నాకింటి దగ్గర స్నేహితులు తక్కువే, అందులో మగ స్నేహితులు అసలే లేరు అన్నది. అదేలాగూ నీలోట వాళ్లలోట? ఈ దేశంలో ఇటువంటి స్నేహాలు పిన్నల్లోనూ పెద్దల్లోనూ విశేషంగా కనిపిస్తున్నాయి కదా. నువ్విలా ఉన్నావంటే, ఏకాంతంగానే బ్రతుకుతున్నావంటే నమ్మలేకుండా ఉన్నాను. ఇటువంటి దానవు నీ వ్రత భంగమునకైనా ఒప్పుకొని నాతో సంభాషిస్తున్నావంటే చాలా సంతోషంగా ఉంది. ఎటొచ్చి మనం ఈ రైల్లో కలుసుకున్నాము గాని లేకపోతే నీ పరిచయం మరికాస్త పెంచుకునే అవకాశం ఉండేది ఉభయులకు అన్నాను. ఇంతకు మీరెక్కడికెళ్తున్నారు అంది. నేను లాక్ రాంజా అనే కుగ్రామం వెడుతున్నాను. ఇంకనేం, నేను అక్కడికే వెడుతున్నాను. మనిద్దరం అభిరుచులు కలిసేటట్టున్నాయి. మీరన్నట్లు వీలును బట్టి మన పరిచయాన్నక్కడ వృద్ధి చేసుకోవచ్చు. మీరెక్కడేదైనా బస ఏర్పాటు చేసుకున్నారా అంది. లేదు, ఇక్కడ హోటల్ ఉందన్నారు, అందులో గది తీసుకొని అక్కడ సదుపాయంగా ఉంటే వారం రోజులు ఈ ప్రశాంత ప్రదేశంలో ఉందామని వచ్చాను అన్నాను. అలాగా సరే, ఎలాగైనా అంతా సాయంకాలానికి సముద్ర తీరానికి వస్తారు కదా, మనము అక్కడే కలుసుకోవచ్చు అని అంటుండగా మేము దిగవలసిన స్టేషను రానే వచ్చింది. మేం దిగి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయాం. నేను అనుకున్న హోటల్కి వెళ్ళి గది కావాలనని అడిగాను. వాళ్ళు చాలా సందేహిస్తూనే ఒక చిన్న గది ఇచ్చారు. అప్పటికి సుమారు సాయంకాలం 5 గంటలవుతుంది. నేను సామాను గదిలో పెట్టి ఊరు చూసొద్దామని బయలుదేరాను. అక్కడా ఇక్కడా తిరిగి కాసేపు సముద్ర పొడ్డున తిరిగి 7 గంటలకు మళ్ళీ హోటల్కు చేరుకున్నాను. నే వెళ్లేటప్పటికీ మేనేజరు అక్కడ నౌకరు నన్ను చూచి కంగారు పడుతూ చాలా నమ్రతతో భయంతో నా దగ్గరకు వచ్చి, మమ్మల్ని మన్నించాలండి, తమకిస్తామన్న గది ఇవ్వడానికి వీలులేదు, అది వరకే మరొకరికి ఏర్పాటయ్యిందట, మరో గదేది ఖాళీ లేదు, మీరింకో చోట ఎక్కడైనా ప్రయత్నం చేసుకోండి అని అన్నారు. వాళ్ళు చెప్పింది కూడా నిజం కాదని తెలుస్తూనే ఉంది. ఆ మాటే వాళ్లతో అన్నాను కూడాను. మీరు చెప్పింది నిజం కాదని స్పష్టంగా మీ ముఖాలే చెబుతున్నాయి. ఎందుచేతనివ్వరు? హోటలుకు వచ్చిన వాళ్లకు గది ఇవ్వనడానికి మీకేం అధికారం ఉన్నది? ఇక్కడ ఏమైనా వర్ణ వివక్షత ఉందా? అటువంటిది ఉంటే ముందెలా అంగీకరించారు? అంటూ దడదడ ఈ ప్రశ్న పరంపరలు కురిపించేసరికి వాళ్ళు నిర్ఘాంతపోయారు. అక్కడ నుంచి వాళ్ళు కాలబేరానికొచ్చారు. ఈ హోటలులోనే ఇండియాలో ఒక వ్యాపార సంస్థలో పనిచేసి రిటైర్ అయిన మనిషి ఇక్కడుంటానన్నాడండి. ఆయన మీరు రావడం చూశాడు. మీరు వెళ్ళగానే మా దగ్గరకొచ్చి రూమ్ ఇవ్వడానికి వల్ల కాదని చాలాసేపు మాతో పేచి పడ్డాడండి. అందుచేతను వారి మాట కాదనలేకపోయినాం అన్నాడు భయంతో. అయితే ఆయనుండడం నాకు ఇష్టం లేదు, ఆయన్నే పొమ్మనండి అన్నాను నిర్భయంగా. దాంతో వాళ్ళు మరీ కంగారు పడి, ఆయన ఇక్కడ శాశ్వతంగా ఉండే మనిషండి, ఆయనకెవరూ లేరు, ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు, మేం పొమ్మనడం భావ్యం కాదన్నారు. అయితే నన్ను పొమ్మనడం మాత్రం భావ్యంగా తోచిందా అన్నాను. లేదండి, మాది తప్పే, మమ్మల్ని మన్నించి మీరింకో చోటికి వెళ్ళమని మా ప్రార్థన, లేకపోతే మేం చాలా చిక్కుల్లో పడతాం అని నా రెండు చేతులు పట్టుకొని బతిమిలాడారు. ఆయనెక్కడున్నాడో చూపించండి, ఆయనతోనే మాట్లాడతాను అని అన్నాను. ఆయనెక్కడికో వెళ్లారు, ఆయన చాలా కోపదారి మనిషి, మీరు 4 రోజులుండి వెళ్లేవారు, మీరు విద్యార్థులని చెబుతున్నారు, ఈ పేచీలెందుకు చెప్పండి అన్నాడు. ఆ మేనేజరు ఎంతో దీనంగా, నాకు ఆ మాటే తోచింది, ఇక్కడ ఇంకో హోటల్ లేదు కదా అంటుంటే కొండ మీదకు వెడితే అక్కడ గదులు దొరుకుతాయండి అని మేనేజరు సలహా ఇచ్చాడు. సరే అయితే నే వెళ్ళి ప్రయత్నం చేస్తాను, గది దొరికితే వెడతాను, లేకపోతే ఈ రాత్రి ఇక్కడ పడుకుని ఉదయాన్నే వెళ్ళిపోతాను. ఈ దేశంలో అంతా పెద్ద మనుష్యులు, మర్యాదస్తులు అనుకున్నాను, నా అంచనా తప్పని ఇప్పుడు తెలుసుకొని విచారిస్తున్నాను అని బయటకు వెళ్ళిపోయాను.